Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం జులై 4, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ ఈనాటి తరాలు అంతరాలు కార్యక్రమంతో స్వాగతం పలుకుతూ మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే గిరిజా పేసపాటి. నేటి కార్యక్రమంలో మనం ఆషాఢమాసం గురించి, ఆషాఢమాసంలో వచ్చే పర్వదినాలు, అలాగే పండుగలు ఏమైనా ఉంటే వాటి గురించి, అలాగే ఈ పర్వదినాల వెనుక ఉండే పురాణ గాథలు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది చైత్రంతో ప్రారంభమై ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. తెలుగు నెలల క్రమంలో ఆషాఢమాసం 4వ మాసం. అయితే ఈ కార్యక్రమంలో శుభకార్యాలకు, వివాహం ఇలాంటి వాటికి విరామం ఇస్తారు. అలాగే ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలని కూడా అంటారు. అత్త అల్లుళ్ళు ఎదురు పడకూడదనే ఆచారం కూడా ఈ మాసంలో ఉంది. దీని వెనుక కూడా శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. కొత్తగా వివాహమైన దంపతులు ఒక నెల ఎడబాటు తర్వాత కలుసుకుంటే వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుందని అంటారు. కానీ శుభకార్యాలు జరిపించినంత మాత్రాన ఆషాఢమాసం వ్రతాలకు పూజలకు పనికిరాని మాసం మాత్రం కాదు. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో సంచరించే మాసం ఆషాఢమాసం. దీనిని శూన్యమాసంగా పిలుస్తారు. ఆషాఢం నుంచే దక్షిణాయన ప్రారంభం అవుతుంది. అలాగే తొలకరి వర్షాలు పడడం కూడా ప్రారంభం అవుతాయి. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ప్రారంభమయ్యే ఈ దక్షిణాయనం తిరిగి సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే వరకు 6 మాసాల పాటు ఉంటుంది. భూమధ్యరేఖకు దక్షిణంగా సూర్యగమనం ఉంటుంది. పితృకర్మలకు ఈ కాలం చాలా ప్రీతికరం. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలోనే పండుగలు పూజలు ఎక్కువగా ఉంటాయి. ఆషాఢమాసం శుక్లపక్ష విధినాడు పూరిలోని జగన్నాథుడి రథయాత్రను నిర్వహిస్తారు. ఆషాఢ పంచమ్యం వచ్చనే వృద్ధగౌతమి అథవా తప్పిదారైన ద్వాదశ్యామది తప్పదు అని లోకోక్తి ఉంది. పంచమి తిథి తప్పితే ద్వాదశి తిథి నాటికి గోదావరి వరద రాగలదని గోదావరి తీరవాసుల్లో ఒక భావం, నమ్మకం ఉంది. స్కంద పంచమిని సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించే దినంగా, అలాగే పంచమి తర్వాత వచ్చే షష్ఠి తిథిని కుమార షష్ఠిగా పిలుచుకుంటూ జరుపుకుంటారు. తొలి ఏకాదశి, మహా ఏకాదశి, శయన ఏకాదశిగా పిలువబడే శుక్లపక్ష ఏకాదశి నాడు చాతుర్మాస దీక్షలు ప్రారంభిస్తారు. త్రిమూర్తి స్వరూపుడైన గురువులను పూజించే గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ నాడు వస్తుంది. తెలంగాణలో ఆషాఢమాసంలో బోనాల పండుగ జరుపుకోవడం అనాది నుంచి వస్తోంది. భోజనానికి వికృతి పదమైన బోనాన్ని అమ్మవారికి నివేదించడం గ్రామీణుల ఆచారం. ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల ఆరోగ్యానికి కలిగించే వ్యాధుల నుంచి కాపాడే అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్లు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి. రైతులు వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యే సమయం ఈ ఆషాఢమాసం. విత్తు విత్తడానికి అనువైన కాలం అయినందున వైవాహిక జీవితం నుంచి ఝాస మళ్లించేందుకు అత్తవారింటికి అల్లుడు వెళ్ళకూడదనే నియమాన్ని పెట్టారు. అందుకే నవవధువు కన్నవారింట్లో 4 రోజులు ఉండే సంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు, దానం ఇవ్వడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి. స్నానం, దానం, జప పారాయణాది సత్కర్మల ఆచరణకు యోగ్యమైన మాసం ఆషాఢమాసం. గృహ నిర్మాణ ఆరంభాలకు మాత్రం ఈ ఆషాఢమాసం చాలా శుభసూచకమైనదిగా చెప్పబడింది. తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాలు ఈ ఏడాది జూలై 4 నుంచి ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి. ఏటా ఆషాఢమాసం అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం కానీ బోనాలు ప్రారంభిస్తారు. ఈ ఏడాది ఆషాఢం అమావాస్య జూలై 2 కావడంతో గురువారం అంటే 4వ తారీఖు జూలై 4 నుంచి బోనాల జాతర మొదలు కానుంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలోని ఎల్లమ్మగా పిలువబడే శ్రీ జగదాంబిక ఆలయంలో తొలి పూజ జరిగిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా బోనాలు ప్రారంభమవుతాయి. గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజలోని మహంకాళి బోనాలు జరుగుతాయి. ఆషాఢమాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనం పూజతో ఉత్సవాలు ముగుస్తాయి. గోల్కొండ ఎల్లమ్మకు తొలి భోజనం సమర్పించే ఆనవాయితీ కూలి కుతుబ్షా కాలం నుంచి వస్తోంది. ఇది ఇప్పటివరకు ఆషాఢమాసం గురించి విశిష్టత, అలాగే ఆషాఢమాసంలో వచ్చే పర్వదినాలు. ఇంకా ఈ ఆషాఢమాసంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఆడపిల్లలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి అంటారు. ఈ ఆషాఢమాసంలో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలి అని, ఎందుకంటే ఆడపిల్లలతో పాటు గోరింట కూడా పుట్టింటికి వస్తుంది. ఈ ఆషాఢంలో గోరింట కనుక పెట్టుకున్నట్టయితే చాలా బాగా పండుతుంది అని చెప్తారు. అయితే ఈ ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఈ వర్షాలు ప్రారంభమయ్యే ఈ కాలంలో మనం ఎక్కువగా నీటితో, అంటే బయటికి వెళ్ళినప్పుడు పనులు చేసుకుంటున్నప్పుడు మనం, ఇప్పుడంటే కార్లు బస్సులు ఈ ప్రయాణాలు కానీ పూర్వం ఇవన్నీ లేవు కనుక వాళ్ళు ఈ చెరువులకి బావులకి నీటికి వెళ్ళడానికి పైన కప్పులు ఏవి ఉండేవి కాదు వాళ్ళకి వానకి తడవకుండా. అలాంటి సమయంలో వీళ్ళు ఎక్కువగా ఈ వర్షం నీటిలోని తడుస్తూ పనులు చేసుకుంటూ ఉండడం వల్ల ఈ కాళ్ళకి చేతులకి కొంచెం ఈ ఫంగస్ ఫామ్ అయ్యి వీళ్ళకి పుళ్ళు పడే అవకాశం ఉంది. కనుక ఈ గోరింటాకులో ఉండేటువంటి ఆయుర్వేద లక్షణాలు ఈ వీటిని తగ్గిస్తాయి. కనుక ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. మరెందుకు, ఆడపిల్లలందరూ గోరింటాకులతో సిద్ధమైపోండి. ఇక ఈ ఆషాఢ శుద్ధ విదియనాడు పూరిలో జగన్నాథస్వామి యొక్క రథయాత్ర నిర్వహిస్తారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పూరి జగన్నాథస్వామి ఈ ఆలయ చరిత్ర గురించి, అలాగే ఈ రథయాత్ర ఎలా నిర్వహిస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందామా. పూరి జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలోని బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో కదా ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయం. కృష్ణ లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు అంటే జగానికి ప్రభువు, విశ్వానికే ప్రభువు అనే పేరుతో ఆలయ దైవం ఉంటుంది. సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం మరియు నాథ్ అంటే ప్రభువు అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు, ముఖ్యంగా వైష్ణవులకు, విష్ణువు మరియు కృష్ణుడిని ఆరాధించే వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది. పూరి జగన్నాథ దేవాలయం పేరు స్థానికంగా జగన్నాథ మందిర, శ్రీమందిర, బడదేవుల స్థానము అని పిలుచుకుంటారు. ఈ గుడి యొక్క ప్రస్తుత నిర్మాణం 11వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెప్తారు. ఇంత పురాతనమైన ఈ ఆలయాన్ని భక్తులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించి తరించాలని కోరుకుంటారు. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో 3 ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా మరియు అందంగా అలంకరించిన రథాలపై ఊరేగిస్తారు. వైష్ణవ సంప్రదాయాలకు మరియు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉన్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది. గౌడీయ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రముఖమైనది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షించబడి చాలా కాలం పూరిలోనే నివసించాడని చెప్తారు. పూరి జగన్నాథుని ఆలయ శిఖరాలపై సుదర్శన చక్రానికి సంబంధమున్న వైదిక కర్మల చక్రాలు మరియు పతాకాలు ఉంటాయి. ఎరుపు రంగు పతాకం జగన్నాథుడు భవనంలోనే ఉన్నాడు అని చెప్పడాన్ని సూచిస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఆషాఢమాసం యొక్క కొన్ని వివరాలు. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
గుళ్ళో దేవుళ్ళకి ఇచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటి నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త కుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఈ మధ్యన కనుగొన్న గంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం ప్రస్తుతం ఉన్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మ అని పిలువబడే చోడగంగాదేవ ప్రారంభించాడట. ఈ ఆలయంలోని జగన్మోహన మరియు విమన భాగాలు అతని హయాంలోనే క్రీస్తు శకం 1078 to 1148 మధ్యకాలంలో నిర్మించబడ్డాయి. కానీ 1174 ఒడిషా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునర్నిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతం ఉన్న రూపునిచ్చాడు. క్రీస్తు శకం 1558 ఒడిషాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కాలాపహాడ్ దాడి చేయక మునుపు ఆలయంలో జగన్నాథుణ్ణి కొలవటం కొనసాగింది. తర్వాత కాలంలో రామచంద్రదేవ అనే రాజు కురుదా అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిశాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రం చేసి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాడు. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలుపెట్టాడు. ఆయన మనుమడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుక కథ ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకున్నాడని స్థలపురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన సవరతగకు చెందిన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి వివాహం చేసుకుంటాడు. విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతడి కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. అయితే విద్యాపతి చాలా తెలివిగా దారి పొడుగున ఆవాలు జార విడుస్తూ వెళ్తాడు. కొన్నాళ్ళకి అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రజుమ్న మహారాజుకు కబురు పెట్టాడు విద్యాపతి. రాజు అడవికి చేరుకునేలోగానే విగ్రహాలు మాయమైపోతాయి. దీంతో ఇంద్రజుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తూ ఉండగా జగన్నాథుడు అతని కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేపకొయ్యలు కొట్టుకొస్తాయని, వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వచ్చి తానొక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కల్పించకూడదని షరతు విధిస్తాడు. రాజు దానికి అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలోంచి విగ్రహాలను చెక్కుతున్నటువంటి ఎలాంటి శబ్దము రాలేదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే, అంటే 21 రోజులు విశ్వకర్మ పెట్టిన గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించలేదు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం లేదా వరదహస్తం కనిపించకపోవడానికి ఇదే కారణం అంటారు. చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. ఈ ఆలయ మూలాలకు మరో కథ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా? కృతయుగం చివరలో విష్ణు రూపంలో జగన్నాథుడు పూరి సముద్ర తీర సమీపంలోని మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించాడు. అది ఎంత ప్రకాశవంతమైనదంటే దాన్ని చూసిన వారికి తక్షణం మోక్షం లభిస్తుంది. కనుక యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాలని అనుకున్నాడు. అందులో విజయం కూడా సాధించాడు. ద్వాపరయుగంలో మాల్వాకి చెందిన ఇంద్రజుమ్న అనే రాజు అంతుపట్టని ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించి తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సు చేయసాగాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి పూరి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ తేలే చెట్టు దుంగను కనుక్కొని దాని కాండంలో నుంచి తనకు కావలసిన రూపును తయారు చేసుకోమని ఆజ్ఞాపించాడు. ఆ రాజు చెక్కదుంగను కనుక్కున్నాడు. తర్వాత అతను అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు. దానికి యజ్ఞ నరసింహరాజు ప్రత్యక్షమై నారాయణుణ్ణి 4 రూపాలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. అవి పరమాత్ముణ్ణి వాసుదేవునిలాగా, వ్యూహని సంకర్షణలాగా, యోగమైని సుభద్రలాగా, మరియు విభువుణ్ణి సుదర్శనం వలె నిర్మించమన్నాడు. రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టు నుంచి జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రల రూపాన్ని తయారు చేశాడు. కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తల సిద్ధాంతం ప్రకారం ప్రస్తుత ఆలయ స్థలంలో క్రితంలో బుద్ధుని దంతాల అవశేషాలు కలిగిన ఒక బౌద్ధ స్థూపం ఉండేదని అంటుంటారు. అది తర్వాత కాలంలో శ్రీలంకలోని క్యాండీకి తరలించబడిందని చెప్తారు. ఆ సమయంలోనే వైష్ణవ మతంలోకి బౌద్ధ మతాన్ని కలగలిపారని అంటారు. దీనివల్ల జగన్నాథుడిని కొలవటం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇదంతా 10వ శతాబ్దానికి ముందే, అంటే ఒడిశాకు చెందిన సోమవంశరాజుల హయాంలో జరిగింది. మహారాజా రంజిత్ సింగ్ అనే ఒక గొప్ప సిక్కు చక్రవర్తి ఈ ఆలయానికి అధిక మొత్తంలో బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. ఇది అమృత్సర్లోని బంగారు దేవాలయం కోసం ఇచ్చిన బంగారం కన్నా ఎక్కువ. ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన మరియు విలువైన వజ్రం అయినటువంటి కోహినూర్ వజ్రాన్ని కూడా ఈ ఆలయానికే విరాళంగా ఇవ్వమని అతను తన చివరి కోరికగా ఆజ్ఞాపించాడు. కానీ ఆ వజ్రం ఈ ఆలయానికి చేరుకోలేకపోయింది. కారణం, అప్పటికే బ్రిటిష్ వారు పంజాబ్ రాష్ట్ర సర్వ హక్కులను తెగతెంపి దాని జమీందారీ ఆస్తులన్నిటినీ జప్తు చేయడమే. పూరీ జగన్నాథ్లోని శ్రీక్షేత్రంగా పిలువబడే స్థలం భారతీయ సంస్కృతులకు పూర్తిగా అద్దం పడుతుందని నమ్మకంగా చెప్పొచ్చు. ఈ సంస్కృతుల గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా దీని స్థలపురాణం గురించి కూడా తెలుసుకోవాల్సిందే. ఇది ప్రపంచంలోని మిగతా దేశాల కన్నా భిన్నంగా ఉంటుంది. భారతీయ చరిత్రలోనే ఈ దేశం ఎక్కడా ఇతర దేశాల మీదకు దండెత్తడం కానీ, సరిహద్దుల మీద రాగద్వేషాలతో ఆక్రమించుకోవటం కానీ చేసిన దాఖలాలే లేవు. చరిత్ర ప్రకారం జగన్నాథుడినే తీసుకుంటే శబరులు అనే ఆదివాసీలు ఆయన్ని నారాయణుని యొక్క మారురూపంగా పూజిస్తారు. ఇంకొక నేపథ్యం ప్రకారం ప్రాచీన కాలం నుంచి అక్కడే నివసిస్తున్న ప్రజలు ఆయన్ను నీలిరాయితో తయారు చేసిన నారాయణుని ప్రతిరూపమైన నీలమాధవునిగా కొలుస్తారు. ఆయన్ను నీలగిరి లేక నీలాచలకి తీసుకువచ్చి బలరామ మరియు సుభద్ర సమేతంగా జగన్నాథునిగా నెలకొల్పారు. ఈ చక్ర విగ్రహాలు ప్రాచీన కాలం నుంచి వస్తున్న చెక్క స్తంభాలను కొలవటం అనే ఆచారంతో ముడిపడి ఉంది. వీటన్నిటికన్నా ఒడిశాకే చెందిన ఆదివాసీల వంశస్థులుగా చెప్పుకునే దైతపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజా కార్యకలాపాలలో అధిక శాతంలో పాల్గొంటూ ఉంటారు. వీటన్నిటి బట్టి మొదటి నుంచి శ్రీక్షేత్రం యొక్క సాంస్కృతిక చరిత్ర హిందూ మరియు ఆదివాసీల సంస్కృతుల కలయికతో ఏర్పడిందని దృఢంగా చెప్పొచ్చు. ఇది గర్వించదగ్గ మన జాతి ఔన్నత్యంలో ఒక భాగమైంది. ఈ మూడు విగ్రహాలు జైన మతాచారాలైన త్రిరథగా పిలువబడే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానం మరియు సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యం పొందాయి. ఇవి మోక్షం లేక శిఖరాగ్రమైన ఆనందానికి మార్గంగా పిలువబడుతున్నాయి. పూరి జగన్నాథుని విశేషాలు మరికొన్ని తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. స్వామి జగన్నాథుడు విష్ణువు లేదా కృష్ణుడిగా మరియు బలభద్రుడు శేషునిగా పూజలు అందుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఈ ఆలయంలో నెలకొల్పబడిన విగ్రహాలను భైరవుడు అంటే శివుని రూపం అయిన అజయుడిగా మరియు విమల రూపం అంటే భైరవి అని పిలువబడే శివుని భార్యగా కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్న శ్రీక్షేత్రం యొక్క సంస్కృతి సంప్రదాయాలు హిందూ మతానికి చెందిన శైవతత్వం, శక్తితత్వం మరియు వైష్ణవతత్వం వల్ల, అలాగే జైన మతం, బౌద్ధ మతంలోని కొంత భాగం యొక్క మేలు కలయికతో ఏర్పడి ఎప్పటినుంచో అలాగే కలగలిపి ఉన్నాయని మనం గుర్తించవచ్చు. మాధవాచార్యులు తప్ప ఈ క్షేత్రాన్ని అందరు ఆచార్యులు దర్శించారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు. దీంతోపాటు రామానుజాచార్య, నింబర్కాచార్య మరియు గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు. శ్రీపాద వల్లభాచార్య కూడా పూరిని సందర్శించినప్పుడు ఇక్కడ తన బైఠకాన్ని ఏర్పరచుకున్నారు. గురునానక్, కబీర్ మరియు తులసీదాసులు కూడా ఈ స్థలాన్ని దర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ భారీ ఆలయ భవనం 400,000 చదరపు అడుగులు, అంటే 37,000 మీటర్ల కన్నా ఎక్కువ వైశాల్యంతో ప్రహరీగా చుట్టూ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంటుంది. ఇందులో కనీసం 120 గుడులు మరియు పూజా స్థలాలు ఉన్నాయి. ఒడిశా శైలి నిర్మాణ గుణాలను మరియు అమోఘమైన శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం భారతీయ అద్భుత కట్టడాలలో ఒకటి. ప్రధాన ఆలయం కింద నుంచి పైకి కొంచెం వంపులు తిరిగి ఉండి దానిపైన విష్ణువుకి చెందిన శ్రీచక్రం, 8 ఆకుల చక్రం ఉంటుంది. నీలచక్రగా కూడా పిలువబడి అష్టధాతువులతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైనది. ఈ ఆలయ ధ్వజస్తంభంపై ఎత్తైన ఒక రాతి దిమ్మపై నిర్మించబడింది. ఇది విగ్రహాలు ఉన్న గర్భగుడి కన్నా 214 అడుగులు, అంటే 65 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టుపక్కల పరిసరాల్లో ఇది పెద్దదిగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న గుడులు, మండపాల యొక్క న్యూచగస్తూప రూపంలోని గోపురాలు ధ్వజస్తంభం చుట్టూ మెట్లుగా ఉండి పర్వతశ్రేణిని తలపిస్తాయి. ప్రధాన పూజాస్థలం ఎత్తైన గోడతో చుట్టబడి 20 అడుగులు, అంటే 6.1 మీటర్లు ఉంటుంది. ఇంకొక గోడ ప్రధాన ఆలయాన్ని చుట్టి ఉంటుంది. సంస్కృతంలో సింహద్వారంగా పిలువబడే సింహద్వారం ఆలయంలోని 4 ద్వారాలలో ఒకటి, మరియు ఆలయం లోపలికి వెళ్ళటానికి ఇదే ప్రధాన ప్రవేశ ద్వారం. దీనికి ఆ పేరు రావటానికి కారణం ఆ ద్వారం 2 పక్కలో ఉన్న గాండ్రించే సింహాల రూపంలో పెద్ద రాతి శిలలే. ఈ ద్వారం తూర్పుముఖంగా ఉండి బడాదందా లేదా పెద్ద రోడ్డుకు దారి చూపుతుంది. బైసీ పహచా లేదా 22 మెట్ల వరుస ఆలయ భవనంలోకి దారి చూపిస్తుంది. పతిత పావనుడిగా పిలిచే జగన్నాథుని శిల్పం ప్రవేశంలో కుడివైపున చెక్కు ఉంటుంది. ప్రాచీన కాలంలో ఆలయంలోకి అంటరాని వాళ్లకు ప్రవేశం ఉండేది కాదు, కనుక వాళ్ళు ఈ పతిత పావనుణ్ణి పూజించేవాళ్ళు. జయ, విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు ద్వారానికి 2 వైపులా నుంచొని ద్వారపాలకులుగా ఉంటారు. రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రాదేవిల విగ్రహాలని ఈ దారిలోనే తీసుకెళ్తారు. వాటిని గుండీచా మందిరాన్ని నుండి తీసుకువచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి తమతో పాటు యాత్రకు తీసుకువెళ్ళనందుకు కలిగిన మహాలక్ష్మిని జాతర రూపంలో శాంతపరుస్తారు. అప్పుడే విగ్రహ రూపంలో ఈ ద్వారానికి తలుపులపైన ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోకి, ఈ బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడిని ఆలయంలోకి రావడానికి అనుమతిని ఇస్తుంది లక్ష్మీదేవి. ప్రధాన ద్వారం ముందు అద్భుతమైన ఏకశిలాస్తంభమైన అవునస్తంభం కూడా ఉంది. దీని పైభాగంలో సూర్యభగవానుడి రథసారథి విగ్రహం ఉంటుంది. అసలు ఈ స్తంభం కోణార్క్లోని సూర్య దేవాలయంలో ఉంటే కురదారాజు ఆ స్తంభాన్ని ఇక్కడికి మార్పిడి చేయించాడని అంటారు. ప్రధాన ప్రవేశ ద్వారమైన సింహద్వారం కాకుండా ఉత్తర, దక్షిణ మరియు పడమటి దిక్కుల్లో ఇంకో 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటిని రక్షించే జంతువుల శిలల ప్రకారం వాటి పేర్లు పిలువబడుతూ ఉంటాయి. అవి హాతి లేదా ఏనుగు ద్వారం, వ్యాఘ్ర లేదా పులి ద్వారం మరియు అశ్వ లేదా గుర్రం ద్వారం. గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రల మూల విరాట్లు రత్నవేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మపై కొలువు తీరి ఉంటాయి. వీటితో పాటే సుదర్శన చక్రం, మదనమోహన, శ్రీదేవి మరియు విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ, బలభద్ర మరియు సుభద్ర సుదర్శన చక్రాల విగ్రహాలు దారుబ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేపకాండాల నుంచి తయారయ్యాయి. కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మార్పు చేస్తూ ఉంటారు. వీటిని పూజించటం ఆలయ నిర్మాణం ముందు నుంచే, అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచే ఉండేది. ఈ ఆలయ భవనంలోనే ఉన్న అనేకమైన చిన్న గుడులు, పూజా స్థలాలలో రోజు పూజలు జరుగుతూ ఉంటాయి. మహాలక్ష్మి ఆలయానికి ప్రధాన ఆలయ పూజా కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర ఉంది. జగన్నాథునికి పెట్టే నైవేద్యాన్ని ముందుగా అమ్మవారికి పెట్టిన తరువాతే జగన్నాథుడికి నివేదిస్తారని చెప్తారు. ఎందుకంటే ఆ నైవేద్యంలో ఏమైనా కలిసాయేమో అని అమ్మవారు పరీక్షిస్తుందని చెప్తారు. అలాగే ఈ ఆలయంలో ఉండే మరొక ప్రాముఖ్యత ఏంటంటే, కంచి గణేష్ ఆలయాన్ని విఘ్నేశ్వరుడికి అంకితం చేశారు. సంప్రదాయాల ప్రకారం ప్రాచీన కాలంలో గణపతి పురుషోత్తమదేవ కంచి యువరాణి పద్మావతిని వివాహమాడినప్పుడు కాంచీపురం రాజు ఈ గణపతి విగ్రహాన్ని బహూకరించాడట. వీటితో పాటు ముక్తి మండపం, సూర్య, విమల, నరసింహ, రామచంద్ర మరియు హనుమ పూజా స్థలాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో సాంస్కృతిక ఉత్సవాల కోసం అనేక మండపాలు మరియు ఎత్తైన దిమ్మలపై ఉన్న స్తంభకూటాలు ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందినది పవిత్ర బ్రాహ్మణులైన సేవాయతుల సమావేశాల కోసం చేయబడిన ముక్తి మండపం. ఇక్కడ రోజువారీ పూజలు, పండుగలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న డోల మండపంలో గుర్తించదగినది రాతితో అందంగా చెక్కిన శిలాతోరణం. ప్రతి ఏటా జరిగే డోలయాత్ర పండుగలో ఈ తోరణాన్ని ఉయ్యాల కట్టడానికి ఉపయోగిస్తారు. ఈ సమయంలో డోలగోవిందుని ప్రతిమ ఈ ఉయ్యాలపై ఉంచుతారు. అలాగే ఇక్కడ ఉన్న స్నానబేడి అనే దీర్ఘ చతురస్రాకార రాతిదిమ్మలో జరిగే వార్షిక స్నానయాత్ర సమయంలో జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రాదేవి విగ్రహాలకు వేడుకగా స్నానం చేయిస్తారు. జగన్నాథ ఆలయ వంటశాల భారతదేశంలోనే అతి పెద్ద వంటశాల. సంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీమందిర రాణి అయిన మహాలక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందని అంటారు. ఒకవేళ ఇక్కడ తయారైన వంటలో ఏదైనా లోపం ఉంటే వంటశాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెప్తారు. మహాసురులుగా పిలిచే వంటవాళ్ళు దీన్ని మహాలక్ష్మీదేవి కలతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమాధి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడతారు. ఇక్కడ మొత్తం వంట అంతా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది. వంటకు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. వంట కోసం వంటశాల దగ్గర ఉన్న గంగా, యమున అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడ 5 ప్రత్యేక ముహూర్తాలలో రత్నవేది మరియు భోగమండపాలలో ఉన్న ప్రతిమలకు పెట్టడానికి 56 రకాల నైవేద్యాలు ఉన్నాయి. ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు పెట్టే కోతోభోగ లేదా అబద అనే ప్రసాదం కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. జగన్నాథునికి సమర్పించిన తర్వాత ఈ భోజనాన్ని తగినంత మొత్తంలో మహాప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజార్లో పంచుతారు. అక్కడి భక్తులు దీన్ని ఎంతో పవిత్రంగా భావించి భుజిస్తారు. స్వామివారి ఆలయ విశేషాలకి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. రోజువారీ ఆరాధనా సేవల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఇక్కడ వేలాదిగా భక్తులు తరలివచ్చే పండుగలు అనేకం జరుగుతూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది రథయాత్రగా పిలిచే రథాల ఉత్సవం పండుగ. ప్రమాణమైన ఈ పండుగలో జగన్నాథుడు, బలరాముడు మరియు సుభద్రల విగ్రహాలు ఉన్న 3 పెద్ద రథాలను ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు బడా దందాగా పిలిచే ఊరిలోనే అతి పెద్ద మార్గం నుంచి చివరి గమ్యస్థలమైన గుండీచా ఆలయం వరకు జరుగుతుంది. ప్రతి 12 to 19 ఏళ్లకోసారి ఏ ఏడాదిలో అయితే ఆషాఢమాసం 2 సార్లు వస్తుందో అప్పుడు నబకలేవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే సింహాచలేశుని చందనయాత్ర పండుగ నాడు రథోత్సవం కోసం రథాల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ఠమాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో డోలయాత్ర మరియు వర్షాకాలంలో ఝులన్ యాత్ర లాంటి పండుగలను ప్రతి ఏటా నిర్వహిస్తారు. పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం మరియు దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. విమలాదేవి కోసం ఆశ్వేజ మాసం యొక్క మహాలయ ప్రారంభానికి 8 రోజుల ముందు, అలాగే విజయదశమి ముగింపునకు సూచనగా జరిగే షోడశ దినాత్మక అంటే 16 రోజుల పూజకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో మదనమోహన మరియు విమల యొక్క ఉత్సవమూర్తులు పాలు పంచుకుంటాయి. పూరి జగన్నాథ క్షేత్రంలోని ఆలయంలో జగన్నాథుడి మూల విరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని కొత్తగా రూపొందించిన దారు శిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని బ్రహ్మ పరివర్తన వేడుక అంటారు. ఇది జ్యేష్ఠమాసపు కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి నాడు అర్ధరాత్రి బ్రహ్మ మార్పిడి అత్యంత గోప్యంగా జరుగుతుంది. ఈ బ్రహ్మ పదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు. ఆ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపచేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నానయాత్ర తర్వాత జగన్నాథ, బలభద్ర, సుభద్ర మరియు సుదర్శన విగ్రహాలను అనవాసర గర్గా అని పిలిచే రహస్య మందిరానికి వెళ్ళి అక్కడే తర్వాతి కృష్ణపక్షం వరకు ఉంచుతారు. కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడటానికి వీలు పడదు. అందుకు బదులుగా బ్రహ్మగిరి అనే సమీప ఊరిలోని విష్ణుస్వరూపమైన అల్వర్నాథ్ అనే 4 చేతుల రూపాన్ని కొలుస్తారు భక్తులు. భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది. దీనిని యవ్వన అని అంటారు. అధిక స్నానం తర్వాత దేవుళ్లకు జ్వరం చేసిందని అందుకే 15 రోజుల పాటు రాజవైద్యంతోటి చికిత్స చేయిస్తారు. ఈ ఆలయం ఎల్లప్పుడూ చాలా రద్దీగా ఉంటుంది. ఆలయ ప్రవేశానికి ఎవరిని అనుమతించాలో ఎన్నుకునే ఆచారం ఉంది. హిందువులు కాని వారిని, అలాగే భారతీయులు కాని హిందువులను ఈ ఆలయ పరిసరాల్లోకి రానివ్వరు. ప్రవేశానికి అర్హులు కాని వారు దగ్గరలోనే రఘురామ పుస్తకాలయం మిద్దెపై నుంచి ఆలయ కార్యకలాపాలను వీక్షించవచ్చు. ఆగంతకులు ఆలయం దాని పరిసరాల్లోకి చొరబడినప్పుడు దొరికిన ఆధారాల వల్ల రక్షణ కోసం ఈ పద్ధతి అమల్లోకి వచ్చింది. బౌద్ధ మరియు జైన మతస్థులు తమ భారత వంశ సంతతిని నిరూపించుకున్న తర్వాతనే వారికి ప్రవేశం కల్పిస్తారు. ఒకసారి ముగ్గురు బాలీ హిందువులకు ఆలయంలోకి ప్రవేశం కల్పించలేదు, కానీ బాలీ వాళ్ళు 90% హిందువులే కాబట్టి ఈ సంఘటన తర్వాత నుంచి ఆలయంలోకి భారతీయులు కాని హిందువులు కూడా ప్రవేశం కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆషాఢమాసంలో శుక్లపక్ష విధి నాడు ఎంతో వేడుకగా అట్టహాసంగా జరిగే రథయాత్ర గురించి తెలుసుకుందామా? ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటిలో కల్లా ముఖ్యమైనది జగన్నాథుని రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినది పూరి జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు 4,000 మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరి నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఊరేగింపు సేవలో ప్రతి ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే. ఈ సంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయం. బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికి ఒకసారి గుడిలోంచి బయటికి తీసివచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపమైన వేడుకగా భావిస్తారు భక్తులు. ఆషాఢశుద్ధ విదియ పూరి క్షేత్రంలో పండుగ రోజు భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతూ ఉంటుంది. జగన్నాథ జయ జయ ధ్వానాలతో పూరి నగర వీధులన్నీ మారుమోగుతూ ఉంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువై ఉన్న జగన్నాథుడు బయటకు వచ్చే సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించిపోతారు. భక్తి పారవస్యంతో మైమరచిపోతారు. ఆ క్షణం అపురూపం. సర్వం జగన్నాథం. రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకొని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. కాగా ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెప్తారు. ఇక గుండిచాదేవి మందిరం విషయానికి వస్తే, పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని నిర్మించిన ఇంద్రజ్యుమ్న మహారాజు భార్య గుండిచ, ఆవిడ కూడా జగన్నాథ బలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక మందిరాన్ని నిర్మించింది. అదే గుండిచ ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్ళిన 3 విగ్రహాలను ఈ గుడిలోని రత్నసింహాసనపై కూర్చుండబెట్టి గుండిచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గుండిచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట. జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢశుద్ధ విధి నాడే అయినా అందుకు 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరిరాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మందితో కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి యొక్క రథం తయారీకి, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి యొక్క రథ నిర్మాణానికి వినియోగిస్తారు. ఆషాఢశుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు రంగు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలిరంగు వస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. సుభద్రాదేవి రథ పేరు పద్మధ్వజం. ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు రంగు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా రథాలను నిలబెడతారు. మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళిన పాండాలు అంటే పూజార్లు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నం అవగానే మణిమా జగన్నాథ అని పెద్ద పెట్టును అరుస్తూ రత్నపీఠం మీద నుండి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణస్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగులు ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలరాముణ్ణి చూడగానే జై బలరామ, జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ధ్వానాలతో బోడోదండ మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథం పైన అంటే తాళధ్వజం పైన ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడు అని తహతహలు ఆడిపోతూ ఉంటారు భక్తులు. దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకొచ్చు. ఈ 3 విగ్రహాలను తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు అయిన విశ్వావసుడి వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయం నుంచి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. ఇప్పటికే చాలా సమయం అయినందున ఈ రథయాత్రకి గురించిన విశేషాలను వచ్చే వారం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒళ్ళు పులకరిస్తోంది కదా ఆ స్వామివారి గురించి వింటూ ఉంటే. వచ్చే వారం మళ్ళీ మీ ముందుకు వస్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. జూలై 4, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Abba, enta bhayankaranga vidipoyam?
Enta aanandanga kalusukunnam?
Oh. తీరరావేలా ఇంకా సిగ్గునే కేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నందే తెలుపమంటావా
చెలికాడు నిన్నే రమ్మని పిలువా తీరరావేలా ఇంకా సిగ్గునే కేలా చెలికాడు నిన్నే రమ్మని పిలువా తీరరావేలా ఇంకా సిగ్గునే కేలా చెలికాడు నిన్నే రమ్మని పిలువా తీరరావేలా ఇంకా సిగ్గునే కేలా నడయాడగా ఇంకేమి కావాలి
Ha 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 ha. చెల్లవు. సరళ దానములే హారములవు.
Yeah.